महेश्वरः गर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। సనాతన ధర్మము అనేటటువంటి దాని గురించి మనకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. ధర్మము అనేటటువంటిది మన సహజ లక్షణము, ఇది మర్చిపోవద్దు. ధర్మాన్ని మీరేం సాధించరు, మట్టిలో పడిపోయినటువంటి ఇనువుని పరిశుద్ధమైనటువంటి ఇనువుగా తీసుకురావటానికి మీరు ఇనువు లక్షణాలు ఏమీ ప్రాక్టీస్ చేయక్కర్లేదు. మట్టిలో కలిసిపోయిన ఇనువుని వేరు చేయాలి, ఇనువు ఇనువులాగే ఉంటుంది. జత ధర్మము అనేటటువంటి మొత్తము ప్రక్రియ ప్యూరిఫికేషన్, పవిత్రీకరణ ప్రక్రియ. మీలో ఆత్మతత్వాన్ని పెంపొందించుకోక్కర్లే, ఉన్నది ఆత్మతత్వమే. కావలసింది ఏంటి అంటే మీరు వేసుకున్నటువంటి అనాత్మతత్వాన్ని బయటికి తీయాలి, ప్యూరిఫై చేసుకోవాలి, శోధన చేసుకోవాలి, తపశ్చర్యలు చేయాలి. కానీ తపశ్చర్యల యొక్క ఉద్దేశ్యము మీలో లేనటువంటి భగవంతుణ్ణి మీలో దింపుకోవటానికి కాదు. మీలో ఎక్కడో లోపల ఇరుక్కుపోయినటువంటి భగవత్తత్వాన్ని బయటకు తీయటానికి. చేత ధర్మము అనేటటువంటిది మీరు సాధించవలసింది ఏమీ లేదు. మీరు చేయవలసినటువంటి ఏకైక లక్ష్యం ఏమిటి అంటే మీ ఆత్మ యొక్క ధర్మాన్ని మర్చిపోకుండా అనాత్మతత్వమును వేరు చేస్తే ఆత్మతత్వం యొక్క ధర్మము బయటికి వస్తుంది. మన శరీరాలలో ఆత్మతత్వాన్ని కప్పివేసేటటువంటి 5 శరీరాలు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ శరీరాలు అని పేరు. అంటే ఇవి పొరలు లాంటివి. ప్రస్తుతము మానవుడు భౌతిక శరీరంలో కూడా జీవించటం లేదు, స్థూల శరీరంలో కూడా జీవించటం లేదు. స్థూల శరీరానికి బానిసై జీవిస్తున్నాడు. ఇది చాలా స్పష్టంగా మీకు అర్థమవుతే 5 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు మహాభారతంలో దీన్ని పంచపాండవులుగా చెప్పారు. ఈ పంచపాండవులలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ద్రౌపదిగా చెప్పారు. ఈ పంచపాండవులు ద్రౌపది కృష్ణుడు అధీనంలో జీవిస్తే ఆత్మతత్వం, ఏ శరీరానికి ఆ శరీరం దాని ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటే కౌరవులు. ప్రస్తుతం మన పరిస్థితి ఏంటంటే కౌరవుల కంటే కూడా అధ్వాన్నంగా ఉంది. ఎందుకు అధ్వాన్నంగా ఉంది అంటే భౌతిక శరీరానికి కావలసినది కూడా ఖచ్చితంగా మనం అందజేయుట లేదు. భౌతిక శరీరానికి కావలసింది ఏంటి అంటే 5 తత్వాలు సక్రమంగా ఉండటం. భౌతిక శరీరంలో 5 తత్వాలు ఉంటాయి. దీన్నే తత్వశోధన అని గాయత్రి సాధనలో చెప్పుకుంటాం మనం. పృథ్వీతత్వ శోధన జరగాలి, జలతత్వ శోధన జరగాలి, అగ్నితత్వ శోధన జరగాలి, వాయుతత్వ శోధన జరగాలి, ఆకాశతత్వ శోధన జరగాలి. ఇది మాకు అక్కర్లేదు అనుకునేటటువంటి కొన్ని విశేష సంస్థలు నాకే కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం రైతో తప్పో నాకు తెలియదు. కానీ ముందు భౌతిక శరీరమే నువ్వు చెప్పినట్టు వినకపోతే అంతకంటే చాలా శక్తివంతమైనటువంటి ఇతర శరీరాలు నువ్వు చెప్పినట్టు వినవు. అంచేత మొట్టమొదట శివుడు పార్వతికి చెప్పినటువంటి గాయత్రి మంజరిలో అన్నమయ ప్రాణమయ కోశ పవిత్రీకరణ చాలా ముఖ్యం. పవిత్రీకరణ చాలా ముఖ్యం అంటున్నాం. ఇంకేంటంటే ప్రకృతిలో మానవ శరీరధారి అయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా వాడి స్థూల శరీరము, వాడి ప్రాణమయ శరీరము పరిపూర్ణంగా ఎలా ఉండాలో అలాగ తీర్చిదిద్దబడి ప్రకృతి వాడికి ఇచ్చింది. ఇంకా దీనికంటే గొప్పగా మనం మలుచుకోలేము. అంటే ప్రకృతి లేకపోతే విశ్వకర్మ, లేకపోతే మయుడు, లేకపోతే స్థపతి, ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి స్థపతి, వాడి యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తిని వినియోగించి ఈ అన్నమయ ప్రాణమయ కోశాలను నిర్మించేశాడు. ఎంతైతే యు కాంట్ బెటర్ ఇట్, ఇంతకంటే గొప్పదైనటువంటి అన్నమయ శరీరము కానీ ప్రాణమయ శరీరమును కానీ మీరు పొందలేరు. కానీ మీకు ఉపయోగించుకోవటం రాదు, మీ శరీరాన్ని మీకు ఉపయోగించుకోవటం రాదు, మీరు శరీరానికి బానిసలు అవుతున్నారు. చివరికి మీ ఆహార విహారాలు ఎంతవరకు తగలెట్టేశారు అంటే శరీరము ఇంకా చాలు నాకు, ఈ శరీరముతో నేను చేయగలిగినటువంటి పనులు పూర్తి చేసేశాను అన్నప్పుడు శరీరం పడాలి. దాన్ని ఇచ్ఛామృత్యువు అంటాం. అది మానవుడి యొక్క ధర్మము. ఇంకా ఈ శరీరంతో నేను చేయవలసినటువంటి పనులు అయిపోయాయి, ఇంకా నాకు కొత్త శరీరం కావాలి అనుకున్నప్పుడే శరీరం వదలాలి. రోగగ్రస్తమైనటువంటి శరీరం వల్ల వదలటం కాదు, ముసలితనం వల్ల ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో శరీరాన్ని వదలటం కాదు. ఇది మన లక్ష్యం. ఆ స్థితిలో మానవ జాతి శరీరము, అంధి కూడా ఆ స్థితిలో ఉన్నాయి. ఇచ్ఛామృత్యు అనేటటువంటిది మానవ జాతి యొక్క లక్షణం. హీ షుడ్ డై వెన్ హీ వాంట్స్ టు డై. నువ్వు బతకాలని ఉంది కానీ నేనేం చేస్తాను అని కాదు. ఈ స్థితి రావటానికి యమ నియమాలు, ఆసన ప్రాణాయామాలు అనేటటువంటి చతుర్విధ కార్యక్రమాలు మనిషి నేర్చుకోవాలి. యమ నియమముల గురించి మనం పూర్తిగా మర్చిపోయాం. అసలు మానసిక స్థితే పైశాచిక ప్రవృత్తి అయింది. మూడు రకాలైనటువంటి దైవత్వము లేనటువంటి స్థితులు ఉంటాయి, పిశాచాలు, అసురులు, రాక్షసులు. ఇవి మూడు నెగటివ్ ప్రిన్సిపల్స్. అంటే మానవుడు దైవత్వం వైపు వెళ్లకుండా రాక్షసి ప్రవృత్తి వైపు వెళ్లేటటువంటివి ఈ మూడు ప్రవృత్తులు ఉంటాయి, పిశాచములు, రాక్షసులు, అసురులు. ఈ మూడు వేరువేరు కేటగిరీస్, ఈ మూడు వేరువేరు కేటగిరీస్. అవి స్పష్టంగా అర్థం. పిశాచాలు అంటే పంచతత్వాల మీద ఆధారపడినటువంటి భౌతిక జీవితాన్నే సర్వస్వము అనుకుని దీని తర్వాత ఇంకా జీవితము లేదు అని జీవిస్తున్నటువంటి వ్యక్తులు పిశాచాలు. అంటే దీని తర్వాత ఇంకొక జీవితానికి ఒక లక్ష్యము ఉన్నది. మానవ శరీరము ఆ ఉచ్చతర లక్ష్య సాధన కొరకు భగవంతుడు ప్రకృతం మనకి ఇచ్చినటువంటి వరము అన్నది తెలుసున్నవాడు పిశాచి కాడు. నువ్వు పూజలు చేసినంత మాత్రాన రాక్షస ప్రవృత్తి నుంచి బయటపడతాం, ఆసురీ ప్రవృత్తి నుంచి బయటపడతాం అనుకోకండి. రావణాసురుడు కంటే గొప్ప భక్తుడు, భక్తుడు కాదు తపస్సు చేయాలి, లేడు అంటాడు వాల్మీకి, నభూతో నభవిష్యతి. ఒక ఋషి వాక్కు అది. రావణాసురుడు లాంటి వ్యక్తిత్వము మరి రాదు, మరి రాలేదు. కాని వాడు అసురుడు అంటాం, రాక్షసుడు అంటున్నాం మనం. ఎంచేత మనం ఏదో పూజలు చేసేస్తున్నాం. ఏ లక్ష్యంతో చేస్తున్నారు మీరు పూజలు? పూజల యొక్క మొట్టమొదటి లక్ష్యం చాలా మందిది ఏంటి అంటే ఆర్తో. దాన్ని కూడా శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు. నువ్వు ముందు అలాగే వస్తావు అన్నాడు. బాధ లేకుండా భగవంతుడి దగ్గరికి ఎవడు రాడు, కామన్ మ్యాన్కి. అందుకే నేనంటే ఆ బాబాలు అక్కర్లేదు. ఇంకేంటే వాడికి అసలు ఏమీ లేవు, కోరికలే లేవు. వాడు పశువు కూడా కాదు, ఓ రాయి కంటే కూడా హీనంగా బతుకుతున్నాడు అంటాను నేను. కావాలని నేనన్న మాటలకి ఆవిడు బాధపడటం లేదని కూడా నాకు అర్థమైపోయింది. ఇంకేంటే బాధపడి ఉంటే రియాక్షన్ ఇంకోలాగుంటుంది. పశువుల కంటే నీచం అంటారు గురువు గారు, ఎందుకంటే నీకు లక్ష్యం ఏమీ లేదు. లక్ష్యం ఉన్నప్పుడు మన పిల్లవాడు ఇంజనీర్ అవ్వాలి అనేటటువంటి మీకు లక్ష్యం అన్న ఒక సింపుల్ లక్ష్యం ఉంటే ఎంత కష్టపడతారు మీరు. పుట్టిన దగ్గర నుంచి వాడు ఆ ఇంజనీరింగ్ డిగ్రీ పొందేంత వరకు వాడు ఉద్యోగం చేయడు, మిమ్మల్ని సాధిస్తూ ఉంటాడు, ఇంకా నాకు అదితే ఇదితే అంటూ ఉంటాడు, సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటాడు, ఇంకా మీ అదృష్టం బాగుంటే పేకాటలు అవి కూడా నేర్చుకుంటాడు, ఇంకా మీకు అదృష్టం బాగుంటే తాగుడు కూడా నేర్చుకుంటాడు. ఒరే నాయన తాగుతే తాగు, ఏం చేస్తావు తాగు, నువ్వు ఇంజనీరు అవ్వాలి, దానికి మీ ఆస్తులు అమ్మేస్తారు, గుళ్ళు చుట్టూ తిరుగుతారు, బాబాల చుట్టూ తిరుగుతారు, కావాలంటే శిరిడీకి వెళ్ళి వచ్చేస్తారు, కావాలంటే తిరుమలకి వెళ్ళి వచ్చేస్తారు. పాపం తిరుమలకు దేవుడు ఎందుకు మీకు చెయ్యాలి అనేటటువంటి ఒక కామన్ సెన్స్ ప్రశ్న మీకు రాదు. భగవంతుడు మీకు ఎందుకు చెయ్యాలని, ఏదైనా ప్రకృతిలో నాటుకుంటేనే నువ్వు కోసుకోగలవు. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఒక సెకండ్ ఆలోచించాట కృష్ణుడు ఎలా సేవ్ చేయాలని. అప్పుడు గుర్తొచ్చిందట ఎప్పుడో ఆవిడ ప్రమాదవశాత్తు ఈయన గారి వేలు తెగితే ఒక చిన్న చీర చుట్టిందిట. ఆ ఇది లేకపోతే ఏం చేయలేకపోయేవాడు. మీరు అలా ఎప్పుడైనా మీరు చీర చెంగును కానీ ఎప్పుడైనా ఇచ్చారా భగవంతుడికి? మీరు పెట్టే ప్రసాదం కూడా భగవంతుడిని తినేవారు మీరు. ఇలా పెట్టేసి స్వాహ 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 మళ్ళా మధ్య మధ్య పానీయం సమర్పయామని ధనమని ప్లేట్లు ఆగిస్తారు ఎక్కడ తింటాడు అని. అంటే ఆ లీల, ఆ భోజనం పెట్టే లీల కూడా, ఆహారం పెట్టే లీల కూడా మీరు పూర్తిగా నటించారు, పద్ధతిగా నటించారు. మామూలు వ్యక్తికి ఫలాహారం పెట్టాక ఎంతసేపు ఆగుతారు మీరు? వాడు తినేంత వరకు ఆగుతారు కదా. అంటే ఎందుకు చెప్తున్నాను, మనం చేసేటటువంటి కర్మకాండ కరెక్టే, కానీ దానికి మీరు ఇవ్వవలసినటువంటి మానసిక స్థితిని కానీ దానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని కానీ వెచ్చించటంలే. అందుకే పూజకు శత్రువులైనటువంటి పూజారులలో, పూజారిల్లో అసలైనటువంటి పూజారి శ్రీరామకృష్ణ పరమహంస. టైం ఇచ్చేవాడు కదా, నిజంగా టైం ఇస్తే ఆయన తింటాం మొదలు పెడితే మీరు పెట్టరేమో, అమ్మో ఆయన కిందకు పెట్టడం వేస్ట్, ఆయన ఫోటోకి పెట్టుకుంటామండి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను, మూడు రకాలైనటువంటి వ్యక్తిత్వాలు మనలో ఉన్నాయి. భగవంతుడికి అడ్డు తగిలేటటువంటి ప్రవృత్తుల్లో మొదటిది పిశాచ ప్రవృత్తి. ఎక్కడో పిశాచాలు వేరుగా లేవు. పిశాచము అంటే ఏంటి అంటే భౌతికత. ప్రేతము అంటే ఈ శరీరాన్ని లోపల ఉన్నటువంటి ఆత్మ వదిలేస్తే దీన్ని ప్రేతము అంటాం. పిశాచము అంటే ప్రేత కళ. అంటే ఏంటి, శరీరం యొక్క అవసరాలను మాత్రమే గుర్తిస్తూ శరీరానికి మాత్రమే కావలసినది ఇస్తూ దానికి కావలసిందే మీరు సంపాదించుకుంటూ దానికి కావలసినటువంటి విద్యాలయాల్లోనే మీ పిల్లల్ని చేర్పిస్తూ అస్తో స్తో స్తోలు మీరు కలుపుకోవచ్చు కదా, నేను చెప్పక్కర్లేదుగా ఇంకా. అంచేత మనం అందరం ఏ స్థితిలో ఉన్నాం, పిశాచ స్థితిలో ఉన్నాము అన్నది అర్థం అవుతే తప్ప సాధనలో మీరు ముందుకు వెళ్ళలేరు. మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఆ దాంట్లోంచి బయటపడటానికి కూడా ఏకైక మార్గం ఏంటంటే భాగవత సప్తాహము వినుట. ప్రేత యోనిలో ఉన్నటువంటి దుంధకారి అనేటటువంటి వ్యక్తిని, అతని అన్న అయినటువంటి గోకర్ణుడు, అందుకు ఆవు యొక్క పూజ చేస్తాం మనం. గోపూజ కూడా పద్ధతిగా, అసలు అంత ముఖ్యమైన సంఘటన జరుగుతూ ఉంటే మీరు ఇళ్లలో పడుకొని నిద్రపోతూ ఉంటే చేయగలిగేది ఏం లేదమ్మా. మీ పిశాచ ప్రవృత్తి మీకు అర్థం అవ్వాలి, మీరు మీ భౌతిక శరీరానికి లొంగిపోయారు అని అర్థం అవ్వాలి. ఇంత రఫ్గా మాట్లాడుతున్నారేంటి మాస్టారు అనుకుంటే నేనేం చేయలేను, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగేటటువంటి వ్యక్తులు లేకపోవటం వల్ల సనాతన ధర్మం నాశనం అయిపోయింది. మిమ్మల్ని నేను బుద్ధగించలేను, బుద్ధగించను కూడా. వినే ధైర్యం ఉండాలి మీకు. గోకర్ణుడు చెప్పింది వినాలి మీరు.
అంతేత మొట్టమొదట ఈ అన్నమయ కోశాన్ని సవరించుకోవటానికి ప్రయత్నం చేయండి. చాలా వేషాలు ఇస్తాం మేము, ముసలాళ్ళం అయిపోయామండి, మాకు తీరిక లేదండి, మా శరీరాలు మాట వింటం లేదండి. మీరు ముసలాళ్ళు అయిపోయాక సాధన చేయటం చాలా ఉత్తమం. మీకు 95 ఏళ్ళు వచ్చి ఇంకో 2-3 రోజుల్లో చనిపోతాడు అన్నప్పుడు ఈ సాధన మొదలెడితే ఇంకా మంచిది. ఎందుకు మంచిది అంటే నెక్స్ట్ బర్త్ లో దీంతో స్టార్ట్ అవుతారు. ఇంకంటే ఏ విధమైనటువంటి అంచేత ఈ అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకోవటానికి 5 తత్వాలను మనం ఉపాసన చేయవలసి ఉంటుంది. మొట్టమొదటిది ఏంటి అంటే మొట్టమొదటి ఆహార నియమము, ఎప్పుడూ మీరు నిరంతరము ఆకలిలో ఉండాలి. అంటే ఏంటి, 20 ముద్దలు తింటే కడుపు నిండితే 18 ముద్దలే తినాలి. ఇది ఫస్ట్ రూల్ మీరు గుర్తుంచుకునే చాలు. మీరు ఏం తింటున్నారో అది అంత ఇంపార్టెంట్ కాదు. నిరంతరము మీరు ఏ స్థితిలో ఉండాలి అంటే ఆకలి స్థితిలో ఉండాలి, నీరస పడిపోకూడదు. ఫస్ట్ కండిషన్ ఆహార నియమంలో యుక్తాహార. ఇంకా మీరు ఆహారం యొక్క సంస్కారాలను అర్థం చేసుకోగలిగితే, భారతీయులు ఒకప్పుడు ఆహారాన్ని సంస్కారాలుగా తీసుకునేవారు, సంస్కారాలను పెంపొందించేటటువంటి వాటిగా తీసుకునేవారు. ఇప్పుడు మనం ఆహారం యొక్క సంస్కారాలను మర్చిపోయాం. అన్నిటికంటే గొప్ప సంస్కారం ఆహారానికి ఏంటి అంటే దాన్ని ప్రసాదముగా స్వీకరించడం. ఇంకా అది ఏ ఆహారమైనా పర్వాలేదు, అది ఏవైనా కుళ్ళిపోయినటువంటి కుక్క మాంసం అయినా పర్వాలేదు అని అనేక మంది భక్తుల జీవితంలో వాళ్ళ గురువులు దాన్ని ఉదాహరణగా చెప్తారు. కండిషన్ ఏంటి అంటే మీరు తీసుకుంటున్నటువంటి ఆహారము ప్రసాదంగా మారాలి. మరి ప్రసాదంగా మార్చడం అనేది టెక్నిక్ మీకు తెలియాలి. ఆ టెక్నికే మీరు ఏమి చేస్తున్నా కూడా 5 సార్లు మీరు ఆహుతులు వేసుకుని మనలో ఉన్నటువంటి ప్రాణమయ కోశానికి మీరు ఆహారం తీసుకుంటే ప్రతి ఆహారము కూడా సంస్కారవంతంగా మారుతుంది. రెండవది ఏంటి, అన్నము తర్వాత నీరు చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ నీటిలో మళ్ళా తీర్థము చాలా ముఖ్యమైనటువంటిది. తీర్థం తీసుకుంటున్నప్పుడు మనం ఏ శ్లోకం చదువుతాం గుర్తుందా మీకు? అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివాసం. అంత శక్తి ఉంది ఆ తీర్థానికి. కానీ ఎప్పుడు అది తీర్థము అని నువ్వు తీసుకోగలిగితే, మరి ఒక వ్యక్తి పేరులోనే తీర్థం అని పేరుంటే ఆ వ్యక్తి నామం ఏం చేస్తుంది తెలియదు మనకి. పేరు చెప్తామంటే ఆయన తీర్థుల వారు అని ఏం లాభం? అవగాహనతో చేసినటువంటి దానికి విలువ ఉంటుంది, అంతకంటే ఏం లేదు. జత నీటిని స్వీకరించేటటువంటి పద్ధతి ఏంటి అంటే తీర్థముగా, ఆహారాన్ని తీసుకునేటటువంటి పద్ధతి ఏంటి ప్రసాదముగా. ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళమంటాం. అంటే పోజు కొట్టేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు, మేము ఇంకోళ్ళకి చెప్తే అలా చేస్తాం. అడుక్కుని ఒకవేళ మీకు ప్రసాదం ఎవడైనా ఇవ్వకపోతే, ఎవడైనా ప్రసాదం యొక్క చిన్న ఎంగిలి ఆకుని నేల మీద పడేస్తే ఆ ఆకులో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకు తింటే మీకు ప్రసాదం విలువ తెలిసినట్టు. నటించటం కాదు, మాస్టర్ చెప్పారు కదా అని ఇక్కడ కింద పడిపోయింది అని తీసుకు తిన్నాం. మీరు చూడండి, ఫోటోలు తీయండి, అసలు వీడియో తీయండి. వీడియోలు దానికోసం నేను చెప్పటం లేదు. ప్రసాదం అర్థం అది. అంచేత తీర్థ ప్రసాదాలు మీరు ఇక్కడ తీసుకుంటున్నప్పుడు ఈ భావనతో కనుక తీసుకోగలిగితే మీ అన్నమయ కోశ సంస్కారాలు, మీ ప్రాణమయ కోశ సంస్కారాలు కరెక్ట్ అయిపోతాయి. కానీ అన్నిటికంటే చాలా గొప్పదైంది ఏంటి అంటే భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క నామము కంటే గురువు యొక్క నామము ఆకాశతత్వాన్ని ప్యూరిఫై చేస్తుంది. ఆకాశతత్వం అంటే అవకాశాలను ఇచ్చేటటువంటి తత్వము. చాలా మంది మాకు అవకాశం రాలేదండి, లేకపోతే మేము దున్నేసి ఉండేవాళ్ళం, అదేంటో చిక్కినట్టే చిక్కి అవకాశం దాటిపోతుందండి. వచ్చేసిందనుకుందాం, చేసేసిందనుకుందాం, చేతులారా పోయింది అది. కారణం ఏంటి అంటే మీలో ఉన్నటువంటి ఆకాశతత్వం దెబ్బతింది. మీకు అవకాశం వచ్చినా మనం ఉపయోగించుకోలేము. మరి ఆకాశతత్వం ఎవరి ద్వారా కరెక్ట్ అవుతుంది? భగవన్ నామముతో కరెక్ట్ అవుతుంది. మరి ఆ భగవన్ నామముని ఎవరు అందిస్తున్నారు? నారాయణ అనేటటువంటి జలములే అయినము గల, అది తీర్థముగా గల వ్యక్తి యొక్క నామము. ఎవరి నామం గురించి చెప్తున్నాను నేను? నారాయణ సిద్ధుల వారి నామము. దాని ముందు ఇంకోటి ఉంది, ఏంటో? శివ అంటే మంగళకరమైన. మరి ఆ నామము కంటే మీ అవకాశాలను ఇచ్చేటటువంటి నామము మరి లేదు. మీరు ఆ నామం చేసుకోండి. నాకు కొంత చోట్ల దెబ్బలాట్లు వస్తాయి చాలా మందితో. చాలా మంది భగవన్ నామం చాలా గొప్పదంటారు, నేను ఒప్పుకోను, అది మీ ఇష్టం. నాకు గురునామమే చాలా గొప్పది. ఎందుకంటే భగవన్ నామము గొప్పది అని చెప్పినటువంటి వాడి నామము కంటే నామం ఇంకోటి గొప్పదవుతుంది నా ఉద్దేశం. అంచేత ఆకాశతత్వాన్ని గురువు యొక్క నామస్మరణతో, భగవంతుడి యొక్క నామస్మరణతో ఆకాశతత్వాన్ని అంటే ఏంటో అర్థం చేసుకోండి. మీకు అవకాశాలు వస్తాయి. అవకాశాలు రాలేదు అంటే అర్థం ఏంటి అంటే అసలు మీ మనస్సు దాని మీద లేదు. అంచేత మాట్లాడుతూ మాట్లాడుతూ రామ రామ కృష్ణ కృష్ణ అనక్కర్లే. చేస్తున్న కొంతసేపు, కనీసం ఒక వారం రోజుల పాటు అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోండి అని గురువులు చెప్తున్నారు. ఇది మనకి భాగవతం అందజేసినటువంటి వ్యాసుడు చాలా స్పష్టంగా ఏం చెప్తాడు అంటే, నలుగురు కుమారులు ఉన్నారు, కుమారా ఊచుహు అంటాడు భాగవతంలో. ఏమని చెప్తాడు అంటే, ఈ కుమారులందరూ కలిసి ఒకేసారి మాట్లాడారు నలుగురు. అదేంటి, వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా నలుగురు కలిసే మాట్లాడతారట. కుమారా ఊచుహు అంటారు తప్ప సనత్ కుమార్ వాచ సనందన్ వాచ అని లేదు ఎక్కడా భాగవతంలో. ఎందువల్ల అంటే, వైఖరి వాణితోనే నువ్వు మాట్లాడగలవు. అది నాలుగు లెవెల్స్ లో ఉంటుంది, పర, పశ్చంతి, మధ్యమ, వైఖరి. నాలుగు కుమారా ఊచుహు. అంచేత వాళ్ళు నారదుడికి చెప్పారు. ఆ నారదుడికి చెప్పినటువంటి రహస్యాలను లీలలుగా శబ్ద తరంగములుగా మన చెవిలోకి ప్రవేశించి మనకి అవకాశాలు ఇచ్చేటటువంటి తరంగాలను మీరు అధ్యయనం చేసుకోండి. ఆ అవగాహనతో రండి, ఆ అవగాహనతో చేసుకోండి. ప్లస్ అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఈ పృథ్వీ అనేక శక్తి కేంద్రాలకు కేంద్రము. పృథ్వీ మొత్తము కూడా అనేక శక్తి కేంద్రాలకు కేంద్రము. మథుర అనేటటువంటి క్షేత్రములో కృష్ణతత్వం ఆవిర్భవించింది. మరి కాజాలు, మరి కృష్ణభక్తులందరూ కూడా ఖచ్చితంగా మథుర వెళ్తారు, మేము ఎందుకు వెళ్ళాలి అని అడిగారు. మరి ఈ విధమైనటువంటి భాగవత తత్వాన్ని మనకి అర్థమయ్యేటటువంటి భాషలో రసమయంగా అందజేయడానికి కావలసిన వ్యక్తి పుట్టినటువంటి ప్రదేశం ఎంత గొప్ప తీర్థమై ఉంటుంది. కానీ మనం గమనించకపోతే ఏం ఉండదు. తిరుమల చాలా గొప్పది ఎప్పుడు నువ్వు వెళ్తే. లేదండి, ఆ వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో కూడా ఉన్నాను అంటే నీకు తిరుమల తీర్థం లాభం ఉండదు. అందుకని ఆ కాజాకి నిరంతరము వెళ్తేటటువంటి, వీలైతే అక్కడ కొన్ని రోజుల పాటు ఉండేటటువంటి ఒక ప్రణాళిక మీరు సిద్ధం చేసుకుంటూ, వాళ్ళు చేసుకుంటే మేము చేస్తాం అనకండి. ఇది అవగాహన అయినటువంటి మనము 21, 22, 23 ఎక్కడుంటాం? మన ఇళ్లలో ఉండకూడదు. మీకు అర్థం అవుతే, ఇది ముఖ్యం అనిపిస్తే, నేను చెప్పిన దానికి మీకు విలువ తెలిస్తే. కానీ మూడు వృత్తులు ఆపుతాయని చెప్పాను. ఏ వృత్తులు? పైశాచిక, రాక్షసిక, ఆసురిక. పైశాచిక చెప్పాను కదా. పైశాచిక అంటే ఏంటి? శరీరగతమైనటువంటి దానికి లొంగిపోవటం. నాకు వీలు పడదండి, నేను నడవలేదండి, నాకు ఏసీ రూమ్ ఉండాలండి, ఫ్యాన్లు ఉండాలి, దోమలు ఉండకూడదండి, ఇవంతా పైశాచిక ప్రవృత్తి. అక్కడతో ఆపుతాను ఇవాళ. ఒకసారి నేను ఆ తీర్థుల వారి జన్మస్థలానికి వెళ్ళి ఆయన పిలుపుని అవగాహన చేసుకుని రేపు 21, 22, 23 తారీఖుల్లో మీకు కనీసము ఈ చిన్న చిన్న బాధలు లేకుండా ఉండేటట్టు అక్కడ పరిస్థితులు ఉన్నాయో లేవో చూసుకుని పైశాచిక వృత్తికి మీకు ఇబ్బంది కలగకుండా అక్కడ ప్రయత్నం చేయడానికి వెళ్తున్నాను. జై గురుదేవ్.